ఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే. ఆధ్యాత్మిక జగత్తులో వస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు గమనించాలి. ఈ మార్పులు గమనించకపోతే పరమపూజ్య గురుదేవులు ఏం చెప్తారు అంటే, అనేక ఆధ్యాత్మిక సంస్థలు మూతపడుతున్నాయి. ఆధ్యాత్మికత యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే శాంతి ప్రసాదించడం. అందుకే ఉపనిషత్తుల్లో వాటిలో కూడా ఓం శాంతి 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 అంటాం. కావలసింది శాంతి, కానీ శాంతి అంటే ఏమిటో తెలియనటువంటి అద్భుతమైనటువంటి మానసిక స్థితిలో అటు యోగులు, పూర్వకాలపు యోగుల గురించి నేను మాట్లాడతాను. ఋషులు యోగులు ఆ స్థాయి వేరు. ఈనాడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా మార్గచ్యుతులై లక్ష్యాన్ని మరిచి, బాధ్యతను మరిచి, స్వసుఖం కోసము రావణాసురుడి కంటే కూడా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. గురువుగారు చెప్పిన మాటలే. రావణాసురుడు భక్తుడే, అసురులందరూ కూడా శైవ భక్తులే. ఇందులో భక్తి కాదు ముఖ్యం. భక్తి మీకు శాంతినిస్తుందా? శాంతి రెండు రకాలుగా పొందవచ్చు. ఒకటి అన్ని వదులుకుని, అన్ని వదులుకుంటే ఇంకేముంది, నాకేమీ అక్కర్లేదంటే శాంతే శాంతి. అది పరివర్తన కాలంలో గత 5000 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తప్పు. భగవద్గీత చాలా స్పష్టంగా ఒక మాట చెప్తుంది, నష్టో మోహ స్మృతి లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మిగత సందేహ కరిష్యే వచనం తవ. మోహం పోయింది, నష్టో మోహ స్మృతి లబ్ధ్వా, స్మృతి వచ్చింది నాకు. ఏ స్మృతి వచ్చింది అర్జునుడికి? నేను ఆత్మను అని కాదు, నేను ప్రాణమయ శరీరాన్ని, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ 5 శరీరాలు ఉంటాయి. మనకు భౌతిక శరీరం ఉందంటే మీకు ఉన్నాయి, మిగతా 4 కూడా. కానీ మిగతా శరీరాల గురించి ఏమీ తెలియదు. భౌతిక శరీరం గురించి కూడా మీకేం తెలియదు, డాక్టర్స్కి తెలుసు, డాక్టర్స్కి తెలుసు. కానీ డాక్టర్స్కి చాలా ఈనాడు అసాధ్యమైనది. వాళ్ళకి తెలియంది ఏంటి అంటే చనిపోయిన వాళ్ళని బతికించలేదు. ప్రాణం ఉంటే వాళ్ళు ఏదైనా చమత్కారాలు చేయొచ్చు, గుండెని మార్చేయగలరు, కిడ్నీని మార్చేయగలరు, అంగ ప్రత్యంగాల్ని మార్చేయగలరు, అన్నీ చేయగలరు వాళ్ళు ప్రాణం ఇవ్వలేదు. ప్రాణం ఎలా ఉంటుంది? ప్రాణమే శరీరం. ఆ ప్రాణమే శరీరాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అనే దానితో భగవద్గీత మొదలవుతుంది. అందుకనే భగవద్గీత 18 అధ్యాయాలు, మహాభారతం యొక్క 18 పర్వాల సారం. మొత్తం 18 పర్వాలలో వివరంగా చెప్పింది భగవద్గీత యొక్క 18 అధ్యాయాలలో చెప్పబడింది. కానీ భగవద్గీతని ఈ మహాభారతాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ప్రతి అధ్యాయం వెనకాతల ఒక యోగము అని ఉంటుంది. అర్జున విషాద యోగో నామ మొదటిది, సాంఖ్య యోగో నామ రెండవది, కర్మయోగో నామ మూడవది. ప్రతిదీ యోగమే, 18 యోగాలు అందులో చెప్పబడి ఉన్నాయి. ఈ 18 యోగాలు అవసరం, ఇందులో ఏది వదులుకోవటానికి వీల్లేదు. విషాదంతో ఉన్నటువంటి అర్జునుడు ఈ 18 పూర్తయ్యి, విషాదంతో మొదలెట్టిన అర్జునుడు ఈ 18 పూర్తయ్యాక మోక్ష సన్యాసం, మోక్షము కూడా నాకు అక్కర్లేదు. చాలామంది ఆధ్యాత్మికవేత్తలు మోక్షం కోసం ప్రయత్నం చేస్తారు, కర్మ సన్యాసంతో మొదలెడతారు, 5వ అధ్యాయంతో మొదలెడతారు. మధ్యలో జ్ఞానయోగం వస్తుంది, కర్మయోగం వస్తుంది, భగవద్గీతలు ఇవన్నీ దాటుకుంటూ అంటే వదిలేసి కాదు. 5వ క్లాస్ చదివాక 6వ క్లాస్కి వెళ్తే 5వ క్లాస్లో చదివింది మర్చిపోతే, అందులో ఉన్నటువంటి జ్ఞానము నీకు లభించకపోతే 6వ అధ్యాయంలో ఏమవుతావు? 6వ క్లాస్లో వాడు ఎంఎస్సీ వరకు చదివితే ప్రతి క్లాసులో చెప్పిన జ్ఞానాన్ని తనకి దేని మీద భక్తి ఉన్నదో, భక్తి అంటే లక్ష్యం, నాకు డబ్బు కావాలి, ఇది కావాలి, అది కావాలి, అన్నీ అన్నిటి మీద భక్తి ఉంది. భక్తి అంటే భగవంతుడి మీదే కాదు, ఆ భక్తిని జ్ఞానాన్ని దేంతో కలుపుకుంటాడు? లక్ష్యంతో, భక్తితో కలుపుకున్నాక కర్మ చేయాలి. ఈ మూడింటిని కలిపితే ఏర్పడేదే ఓంకారం. ఆవు మా మూడు కలిస్తే ఓం అంటే, ఆవు మా వదిలేశారనుకోండి ఏదైనా ఓం పోయే. భగవద్గీత అనేటటువంటి దాంట్లో మహాభారతంలో ఉన్నటువంటి 18 పర్వాలని, హిమాలయాలలో ఉన్నటువంటి అనేక మంది ఋషుల సారథ్యంలో తన గురుదేవుల యొక్క ఆజ్ఞానుసారము, పరమ పూజ్య గురుదేవులు నేటి యుగానికి సరిపోయేటటువంటి 18 సూత్రాలను అందించారు. దాన్ని సత్ సంకల్పాలు అంటారు. మనకి సంకల్పించడం చేతే కాదు, 90% కాంపిటేటివ్ పరీక్షలు రాసేవాళ్ళు, అదొక ప్రయత్నం చేద్దాం, వస్తే వచ్చింది, కాకపోతే లేదు. సంకల్పం అంటే అర్థం ఏంటి? వచ్చా రావాలి, ఇంకా అది తప్ప నాకు ఇంకేం ఒక్కర్లేదు. దాంతో ఆధ్యాత్మిక జగత్తు మొదలవుతుంది. సంకల్పంతో మొదలెడతాం. మనం యజ్ఞం చేసినా ఏది చేసినా కూడా ముందు సంకల్పిస్తాం. ఎంత యాంత్రికంగా సంకల్పిస్తాం, అసలు అది సంకల్పిస్తున్నట్టే తెలియదు. పెద్ద పెద్ద సంకల్పాలు తీసుకుంటాడు. ఆ సంకల్పం తీసుకున్న తర్వాత చేతికి దీక్ష అనేటటువంటి ఒక సూత్రము కట్టబడుతుంది. ఆ సూత్రం ఏం చెప్తుంది? మర్చిపోతే మీకు గుర్తు చేస్తుంది. మనం ఏదైనా జ్ఞాపకం ఉంచుకోవాలంటే అనాదిగా సైకాలజిస్ట్ చెప్పేది, ఇప్పుడు సైకాలజిస్ట్ చెప్తుంది కూడా ఏంటి అంటే, మీరు గుర్తింపుకి ఒక సూత్రం కట్టుకోండి, ఒక ఫార్ములా కట్టుకోండి, ఒక విధానాన్ని కట్టుకోండి. తమాషా ఏంటి అంటే, సూత్రం కట్టుకున్న తర్వాత మీరు తీసుకున్న సంకల్పమే గుర్తుండదు. ఇంకా ఏం గుర్తొస్తుంది మీకు? యజ్ఞోపవీతం భుజస్కంధాల మీద 3 సంకల్పాలు మీకు ఇవ్వబడతాయి చిన్నతనంలో. యజ్ఞోపవీతం అనేది 5వ సంవత్సరంలోనే ఇచ్చేయబడుతుంది. 3 కలిసి 1 అవుతే తప్ప పవిత్రత రాదు, త్రివేణి సంగమం రాదు. గంగా, యమున, సరస్వతి. గాయత్రిలో కూడా 2 అక్షరాలు, 1 గంగకి 1 యమునకి, గా య. సరస్వతితో కలిసినప్పుడు త్రివేణి అయిపోతుంది, కనుక 3 కలిపారు. ఇంత గాయత్రిలోనే ఈ సందేశం ఉంది. 3 మీ శరీరంలో కూడా 3 ఉన్నాయి, ఇడ, పింగళ, సుషుమ్ని. బయట ఒక పేరు చెప్తాం, లోపల ఒక పేరు చెప్తాం, కానీ ఈ త్రివిధమైనటువంటి జ్ఞాన కర్మ భక్తి గాయత్రి మంత్రంలో జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? సూర్యుడి నుంచి వస్తుంది. ఏ జ్ఞానమైనా సూర్యుడి నుంచి వస్తుంది. సైంటిస్టులు అడిగితే అది చెప్తారు. కానీ భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణుడే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమది వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వా కవే బ్రవీ సకాలేన మహతా యోగో నష్ట పరంతప. మీరు ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. మొట్టమొదట నేను వివస్వతుడికి చెప్పాను. వివస్వతుడు అంటే కూడా చాలామందికి తెలియదు, దాని గురించి చెప్పే టైం లేదు. కానీ మానవ జాతి అతని నుంచి ఆవిర్భవించింది అని గుర్తుంచుకుంటే చాలు. ఈ మొత్తము మనం మానవ జాతి. వివస్వాన్ అనే మనువు యొక్క పుత్రుడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఇది క్షయమకానేటువంటిది చెప్పాను నేను మానవజాతికి మూల పురుషుడైనటువంటి ఆ మనువుకి. ఆ మనువు వివస్వాన్ మనవే ప్రాహ, ఇంకా మిగతా మనువులకు చెప్పుకుంటూ వచ్చాడు, మానవ జాతికి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మానవ జాతి చివరికి ఎక్కడికి వెళ్ళింది అంటే ఇక్ష్వాకు వంశానికి వెళ్ళింది, సూర్యవంశానికి వెళ్ళింది. సూర్య విజ్ఞానం లేనటువంటి వాడు రాజ్యానికి అర్హుడు కాడు. సరే అది పోయింది, దాని తర్వాత చంద్రవంశి వచ్చింది, ఇప్పుడు అది పోయింది. కానీ ఇప్పుడు కాదు పోయింది, గీత టైంలోనే పోయింది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాహమవి వివస్వాన్ మనవే ప్రాహ మనువిక్ష్వాకమే బ్రవి. అంత చెప్పుకుంటూ వస్తూ తర్వాత ఏమంటాడు, సకాలేన మాట యోగో నిష్ట పరంతం. యోగం నాశనమైపోయి, ఎందుకు నాశనమైంది? మన మూర్ఖత్వం వల్ల, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి మూర్ఖత్వం వల్ల. ఈ మాటలు నావి కావు, తెలుగు భాష నాది. ఇదంతా కూడా పరమపూజ్య గురుదేవులు చెప్పిన మాటలు. ఇందులో ఏ ఒక్క మాట కూడా నాది కాదు. ఆయన ఆత్మకథ చదివితే నేను చెప్పినవన్నీ మీకు కనిపిస్తాయి. ఏంటి ఆధ్యాత్మిక జగత్తులో జరిగిన తప్పు? ఆధ్యాత్మికత సమాజాన్ని వదిలేసింది. ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు చేసింది ఆధ్యాత్మికత. ఏంటి అంటే సమాజాన్ని వదిలేసి. కానీ నాలుగు వర్ణాలలో చాతుర్వణ్యం మయా సృష్టివ గుణకర్మ విభాగశ అని ముట్టుకున్నాడు. గుణకర్మను బట్టి నీ వర్ణమయ్యా, నువ్వు ఎక్కడ పుట్టేవాడు కావాలి. ఎక్కడ పుడితే ఏంటిట, నువ్వు ఇంజనీరింగ్ చదివితే నువ్వు ఇంజనీర్ వంశానికి సంబంధించినాడు. నువ్వు ఏ దేశంలో పుడితే ఏంటి, ఎవడికి పుడితే ఏంటి, అనాథ అవుతే ఏంటి, మెడిసిన్ చదువుతే నువ్వు డాక్టర్ వర్ణానికి సంబంధించిన వాడు. నీ విద్య నిన్ను నీ వర్ణాన్ని తెలుపుతుంది. గుణ కర్మ విభాగశ ఎంత మూర్ఖనమైపోయాము అంటే మనం పుట్టినతోనే మీరు వర్ణాన్ని నేను అంటే పుట్టుకతోనే మా వాడు ఇంజనీర్ నువ్వు అన్నంత మాత్రాన నాకు తెలిసి వాడు ఇంజనీర్ అవ్వడు. కానీ కష్టపడితే మీరు వాడు ఆ మార్గంలో వెళితే అవుతాడు, అది వేరే విషయం. కానీ పుట్టుకతోనే నేను ఇంజనీర్ అయిపోయాను, నేను ఫలానా వంశానికి చెందిన వాడిని, మూర్ఖత్వం నుంచి బయటపడండి మానవ జాతి అని గురుదేవులు ఇస్తున్న సందేశము మీ ఆచరణతో. ఋషుల గురించి మనం చెప్తున్నప్పుడు ఏ గాయత్రి మంత్రము ద్విజత్వానికి బ్రాహ్మణత్వానికి ఆధారమై ఉన్నదో, మన దృష్టికోణంలో అసలు వాళ్ళు బ్రాహ్మణులే కాదు. పుట్టుతోనే బ్రాహ్మణులై ఉంటే క్రిటిసైజ్ చేయటాన్ని నేను చెప్పడాన్ని, ఋషుల్ని క్రిటిసైజ్ చేయటాన్ని మన మూర్ఖత్వాన్ని విప్పి చెప్తున్నాను. మొట్టమొదట ఈ మార్పు మీ మనసులో తెచ్చుకోండి. పుట్టుక వల్ల మీరు ఎవరూ కాదు, సంస్కారహీనులే. గాయత్రి మంత్రంతో ద్విజత్వం వస్తుందంటే రెండోసారి పుడతాడు. ఎక్కడ పుడతాడు రెండోసారి? చదువు రానివాడు రెండోసారి పుడతాడు ఇంజనీర్గా. ఇంకా జీవితం అంతా వాడు ఇంజనీరే కాదా? ఇంకోటి మెడిసిన్ చదువుతాడు. పుట్టుకున్నప్పుడు ఏముందో వాడికి, కానీ మెడిసిన్ చదివాక ద్విజత్వము, రెండోసారి పుడతాడు. ఇదంతా కూడా లలితా సహస్రనామంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. లలితా సహస్రనామాన్ని చాలామంది చదువుతారు కానీ అర్థం చేసుకోరు. దాని పేరే రహస్యనామ స్తోత్రం. పరమ పూజ్య గురుదేవులతో ఒకసారి నేను ఒక ఏదో విషయం అడిగాను, ఆ సందర్భం మీకు అది అవసరం. ఆయన పడి పడి నవ్వాడు. ఆయన అంతగా నవ్వటం నేను ఎప్పుడూ చూడలేదు. ఏమడిగాను అంటే సందర్భం నేను చెప్పటండి, అడిగిన ప్రశ్న చెప్తున్నాను. రాజ విద్య రాజగుహ్యం చదివాను అన్నాడు. ఏదో సందర్భంలో అన్నాను నేను, ఎందుకో రిఫరెన్స్ వచ్చింది నవ్వాడని. కింగ్లీ సైన్స్ అండ్ సీక్రెట్ సైన్స్ నువ్వు చదివేవా, రాజ విద్య రాజగుహ్యం నువ్వు చదివేవా అని అడిగాడు. నవ్వాడు కూడా. కానీ రాజ విద్య రాజగుహ్యం మీద కమెంటరీ చదువుతూ ఉంటాను నేను. మరి మా పరమ పూజ గురుదేవుడికి అయితే నవ్వు వస్తుంది. ఇంచేత సీక్రెట్ తెలియనప్పుడు, రహస్యం తెలియనప్పుడు మీ అర్థాలు విరుచుకుంటారు. అసలు రహస్య భాష ఉత్పత్తి అయిందే అందుకు మిమ్మల్ని పెడదోవ పట్టించుకోవటానికి రహస్య పత్రం ఏదైనా ఉంటే శ్మశానంలో అధికారిని హత్య చేశాను అని ఒక ఉత్తరం రాశాడు శ్రీ అరవిందు. ఆయన రాసుకుందే కనుక నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆయన ఏం రాశాడు, శ్మశానంలో ఒక అధికారిని నేను హత్య చేశాను. మీకు నవ్వుస్తున్నా, మరి అందుకే గురువు గారికి నవ్వచ్చి ఉంటుంది. కానీ అది కోట్ లెటర్. శ్మశానము అంటే పరాయి వాళ్ళ ఆధీనంలో ఉన్న దేశం, కోడ్ అది. శ్మశానం అనే పదానికి మీరు ఏదైనా అర్థం ఇచ్చుకో, కానీ కోడ్లో మీరు ఇచ్చుకున్న అర్థమే కరెక్ట్. కానీ శ్మశానానికి మేము అర్థం ఇచ్చుకున్నారో ఆవిడకి కావాలి. కానీ మీరు ఇచ్చుకున్న అర్థం మీకు తెలుసు, ఎక్కడికి వెళ్తోందో తెలుసు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ కోడ్ ఏం తెలియదు, అది గుర్తుంచుకోండి. భావం అర్థమైందో లేదు, సినిమాలు చూస్తున్నారు కనుక కొంచెం అర్థం అవ్వచ్చు. కోడ్ లెటర్ ఏదైనా రాస్తే పైకి కనిపించే అర్థాలు వేరు, లోపల ఉన్నటువంటి అర్థాలు వేరు. ఒక అధికారిని హత్య చేశాను అంటే జరిగిన సంఘటన ఏంటి అంటే, భగత్ సింగ్ వాళ్ళు కలిసి, మీకు తెలుసు కదా ఎవరిని చంపేస్తారు, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ పేరు గుర్తులేదు, దాని గురించే సందేశం వెళ్ళింది. ఈ లెటర్ చూస్తే ఆవిడకి అర్థమవుతుంది. మహా అవుతే ఏం తెలుస్తుందంటే వీడెవడో హంతకుడు అని. రాజ విద్య రాజగుహ్యంలో ఇలాంటి రహస్యాలు చాలా ఉన్నాయి. అందుకే గురువు ఉండాలి, కమెంటరీ ఇచ్చేవాడు కాదు. రహస్య విద్య రాజ విద్య మీద ఎవరైనా కమెంటరీ ఇచ్చాడంటే నా ఉద్దేశంలో వాడు గీతా ద్రోహం చేస్తున్నాడేమో ఆలోచించుకోండి. అది రాజ విద్య, అది కింగ్లీ సై, అది 9వ అధ్యాయం అయింది. ఎందుకే చెప్తున్నాను అంటే యోగ శాస్త్రంలో పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్తారు అంటే, యోగము అంటే ఎప్పుడో సూర్యుడికి చెప్పాను నేను, వివస్వానికి చెప్పాను, దాని తర్వాత ఇక్ష్వాకు వంశం వరకు మాత్రమే ఆ జ్ఞానం ఉంది. సకాలేనే మాత యోగో నిష్ట పరంతప అంటే మీకు అర్థమైనటువంటి యోగాన్ని అభ్యసిస్తూ మీకు అర్థమైందని మీరు చేసుకోవచ్చు. నేనే చెప్పలేదు, తప్పించుకోవాలి బాధ్యత వహించక్కర్లేదు. ముక్తికి చాలా ఆరోగ్యకరమైన మార్గం, మీరేమి కష్టపడక్కర్లే. ఆ మానసిక స్థితి ఉన్న వాళ్ళకి పరమ పూజ్య గురుదేవుడు చెప్పేది అంత ఇంపార్టెంట్ కాదు. కానీ అసలు యోగము గురించి ఆధ్యాత్మిక విజ్ఞానము గురించి మనకి స్పష్టమైన అవగాహన లేదు అని తెలిస్తే కూడా మీరు పండితులే అంటాడు షేక్స్పియర్. వన్ హూ నోస్ నాట్ దట్ హీ నోస్ నాట్ అండ్ హీ నోస్ ఇట్ ఈజ్ వైజ్. నాకు తెలియదు అని ఎవరికి తెలుసు, వాడు జ్ఞానే. ఆధ్యాత్మిక జగత్తులో దూరిన ఈ యోగ విద్యలో రెండవ తప్పు ఎక్కడ జరిగింది అంటే, లలితా సహస్రనామాన్ని కూడా రహస్యనామం అని చెప్పినా అందరూ పారాయణ చేయొద్దని అంటారు. ప్రతిదానికి ఏ ఫర్ యాపిల్ అని ఖండత పట్టిస్తే ఏ అంటే యాపిల్ కాదని మీరు ఆ పిల్లవాడికి చెప్పాడు అనుకోండి, రైటా? తప్ప చెప్పింది రైటే, ఏ యాపిల్ ఎలా అవుతుంది? కానీ నేర్చుకునేటప్పుడు వాడు అదే గుర్తుంచుకుంటాడు, ఏ అంటే యాపిల్. తర్వాత వాడే ఆ ముక్కల్ని వదిలేస్తాడు, అక్షరాన్ని పట్టుకుంటాడు, నాశనం కాని దాన్ని పట్టుకుంటాడు. ఇచ్చత ఈ పారాయణులు తప్పని నేను అంటే నేర్చుకోవటానికి అదొక మార్గం, అదొక మార్గమే కాదు, అది ఒక్క మార్గమే ఉంది, ఇంకో మార్గం లేదు. కానీ ఇంకా ఎంతసేపు అని మీరు ఏఫర్ అంటేనే యాపిల్ అంటాడు. గురువు గారితో పెద్ద ప్రాబ్లం వచ్చింది ఆయన ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడు. జి అంటే ఏమిటి, మిగతా వాళ్ళందరూ ఏదో చెప్తా ఉంటే గురువు గారు గాయత్రి అన్నారు. జి అనే అక్షరము గాయత్రి కూడా కాదు, మిగతా వాళ్ళు గాడ్ అన్నా కాదు, జి అనే అక్షరము జియే. కానీ నేర్చుకోవడానికి మీరు అనేక ఆధారాలు తీసుకోవచ్చు. ఆ ఆధారాలతో బాధ్యతను కూడా విస్మరించి జీవించే విధానాన్ని మర్చిపోయి గురువు గారు చెప్పే మొదటి పాయింట్ అర్థమైంది కదా, యోగము నాశనం అయిపోయింది. ఆ విద్యను, ఆ విద్య తెలిసిన గురువు ద్వారానే నేర్చుకోగలరు. రెండో పాయింట్ ఏం చెప్పాడు ఆయన అంటే, బాధ్యతలను విస్మరించి భక్తి అనే పేరుతో ప్రచ్ఛన్న నాస్తికులు పెరిగిపోయారు. రెండో పాయింట్ అని చెప్తాడు, మీరందరూ నాస్తికులే భగవంతుడి పేరుతో మీరు చేసేది. ఇందువల్ల గురువు గారు ఒక కథ చెప్తా ఉండేవారు. ఒక రాజుకి తన దేశం యొక్క ఉత్తర దిశలో దక్షిణ దిశలో అందమైన ఉద్యానవనం వెయ్యాలి అని కోరిక పుట్టి అనేక మందిని ఇంటర్వ్యూ చేసి ఇద్దరు మంచి తోటమాలని ఎన్నుకున్నాడు. ఒకడికి ఉత్తరం తోట వేయమన్నాడు, ఇంకోరికి దక్షిణం తోట వేయమన్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ సత్యాన్ని విని ఒప్పుకోవటానికి చాలా మానసిక స్థైర్యం కావాలి. ఇప్పుడు చెప్పబోయేది, బాధ్యతను విస్మరించి మీరు ప్రచ్ఛన్న నాస్తికులు మాత్రమే, మీకు భగవంతుడి మీద విశ్వాసము లేదు, అది గురువుగారు చెప్పేమాట. ఇవన్నీ ఆత్మకథలో ఉన్నాయని చెప్పి మీరు ఎన్నుకోవచ్చు, చూసుకోవచ్చు అక్కడ ఎక్కడ చెప్పారో గురువు గారు. సరే, ఈ ఉత్తర దక్షిణ తోటలకి ఇద్దరు తోటమాలు వెళ్ళిపోయారు. ఒక తోటమాలు ఏం చేశాడంటే రాజుగారి ఫోటో కూడా తీసుకుని వచ్చాడు. రాజుగారు చాలా ఆనందించాడు, నా మీద ఇంత ప్రేమ ఉందని ఆ ఫోటో అక్కడ పెట్టుకున్నాడు. కరెక్ట్గా పొద్దున్న సూర్యోదయానికి టైం కూడా చూసుకుని ఖచ్చితంగా ఆరతి ఇచ్చేవాడు, మళ్ళీ సాయంత్రం ఆరతి ఇచ్చేవాడు. తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టు తీసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు జీవించేవాడు. రెండో వాడు వీడు ఫోటో అడిగాడని చెప్పి వాడు ఫోటో అడగలే, చెప్పారు కదా రైట్ అన్నాడు. ఒక సంవత్సరం గడిచిపోయింది. రాజుగారు సరే తోట ఎలా ఉందో చూడటానికి వెళ్తే రాజుగారు ఫోటో గురించి పట్టించుకోలేదు, రాజుగారి గురించి కూడా పట్టించుకోలేదు, తోట గురించి మాత్రమే పట్టించుకున్నాడు ఒకడు. రెండోడు రాజుగారు రాజుగారి ఫోటోని మళ్ళా ఆరతలు ఇవ్వటానికి కావాల్సిన సామగ్రిని అంటే ఓ దేవాలయం కూడా కట్టుకున్నాడు. మీరు ఊహించగలరా ఎవడు కరెక్ట్? మరి మనం ఏం చేస్తున్నాం? మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, మనకు ఒక సమాజాన్ని ఇచ్చాడు, నువ్వు తీసుకున్నావు, నువ్వు గురువు అక్కడ పుట్టించాడు మిమ్మల్ని. మనలాంటి వాడిని భగవంతుడు ఇంకో చోట పుట్టించాడు. కానీ ఇక్కడ గురువు బ్రహ్మాన్ని వేరు చేసి మాట్లాడాల్సిన వచ్చిన దుస్థితి ఎందుకు వచ్చిందంటే మనం అంతా నాశనం అయిపోయాయి. కానీ శ్లోకం ఏమని చదువుతా, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవుడు మహేశ్వర చేత బ్రహ్మ గురువులో ఒకవంతు మాత్రమే. గురువు మూడు శక్తి స్వరూపాలు చేత మన ఎవరు పుట్టించారు అంటే, గురువు పుట్టించారు అంటే ముగ్గురు కలిసి అన్నది మీరు చెప్తే మన కష్టం. బ్రహ్మ గురువు కంటే గొప్పవాడు మీ ఉద్దేశంలో. కానీ కబీర్ దాస్ చెప్తాడు, గురు గోవిందు దౌఖడే కాకేలా గోపాయ్ బలిహారి గురు ఆపుని గోవింద్ దియోగత. గురువు గోవిందుడు ఇద్దరు వచ్చినా వాడు గోవిందుడు అని చెప్పటానికి ఒక గురువు ఉండాలి అక్కడ. ఓ గురువు ఉండకపోతే నీ గోవిందుడు కనిపించాడు అక్కడ, ఏ రాక్షసుడు ఎవడో కనిపిస్తూ ఉంటాడు. మీకేది నచ్చితే అది కనిపిస్తాడు. రెండోతో అర్థమైందా ఏం చెప్తున్నాను, బాధ్యతను విస్మరించి భగవన్ నామ ప్రేమతో మన బాధ్యతలకి దూరం అయిపోతున్నాం. ముందు ఆ బాధ్యతల ముందు ఎలా తీర్చుకోవాలో మీరు చేస్తే, మరి చేశాక మీరు ఎలా చేయాలి ఏం చేయాలి మాకు తెలియదుగా, గురువు చెప్పాలిగా, చెప్పింది కదా చేస్తాం. నష్టో మోహ స్మృతి లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయార్చ్యుత. ఇది కూడా భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప మీకు ఈ స్మృతి ఏమి రాదు. ఏ స్మృతి? నేను ఆత్మను. కళ్ళు మూసేసుకుని నేను ఆత్మను నేను ఆత్మను నేను ఆత్మను అనుకుంటా. మూర్ఖత్వం. ఆత్మ జపం చేసుకోక్కర్లేదు, ఆత్మే. నువ్వు ఎంత జపం చేసుకున్నా నువ్వు ఆత్మ కావు. అది అర్థమైందా నీకు ఎప్పుడైనా? నేను ఆత్మని అన్నది మర్చిపోయావు నువ్వు. ఆత్మ విస్మృతి జరిగింది, స్మృతిని లబ్ధమా? అంతకంటే నువ్వేం చేయక్కర్లే ఆత్మజ్ఞానాన్ని. కానీ స్మృతి వచ్చాక, నేను ఆత్మనని తెలిసాక నీ జీవిత విధానం మారిపోతుంది. ఈ నేను ఆత్మని అనేటటువంటిది గురువు అనుగ్రహం వల్ల, ముఖ్యంగా సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల జరుగుతుంది. అందుకే ఇమం వివస్వాన్ అంటే మొట్టమొదట నేను సూర్యుడికి చెప్పాను ఈ ఆత్మజ్ఞానాన్ని. ఆ ఆత్మజ్ఞానంతో ఇంత పెద్ద సోలార్ సిస్టమ్ ఆయన డెవలప్ చేస్తే, అసలు నాకు ఇది వద్దు అని పారిపోయేటటువంటి మూర్ఖుల్ని నేను ఏమనగలను? ముక్తి గురించి నాకు తెలియదు అన్నారు పరమ పూజ్యకుడు. ఆ ప్రసిద్ధం నడక్కండి ఎప్పుడు కూడా. ముక్తి నాకు తెలియదు, నువ్వు పారిపోదలుచుకుంటే, ఆ పేరుతో నువ్వు బాధ్యతను వదిలేదలుచుకుంటే నీ ఇష్టం. బలవంతమే ఉంది అక్కడ. జాతి గురించి చెప్పాను, గుడికర్మ విభాగశాన్ని గుర్తుంచుకోండి. ఇదంతా కూడా నష్టో మోహ స్మృతి లబ్ధ్వ. ఎప్పుడైతే నీకు నేను ఆత్మని, ఈ శరీరంతో ఉన్నటువంటి బంధాలు మోహాలు మాత్రమే, ఇది ప్రేమ కాదు. మోహాన్ని ప్రేమకి మధ్య మనకి తేడా తెలియదు. నిజంగా ప్రేమించేవాడు చాలా బాధపడతాడు. డాక్టర్ మీ బాధ తీసేయాలని ఇంకాస్త బాధ పెడతాడు. ఇది కోస్తానంటాడు, అది కోస్తానంటాడు. మరి అది రైతే తప్ప, ప్రేమతోనే చేసేది. అది మీకు పాట కూడా చూపిస్తూ ఉంటాను కదా, దేవుడు డాక్టర్లందరూ కూడా భగవత్సరు కదా. మీరు ఈ సినిమాను చూసి, మీరు ఎవరో ఒకళ్ళిద్దరిని చూసి ఈ డాక్టర్లలో ప్రేమ లేదు అనుకోవటం మూర్ఖత్వం. నేను చాలామంది డాక్టర్లను చూస్తూ ఉంటాను. ఈ సినిమాల్లో అట్లా చూపిస్తూ ఉంటారు ఏదో వాళ్ళెవరో రాక్షసులు, ఇది చాలా తక్కువ, చాలా తక్కువ. అందరూ మంచివాళ్ళే. ఎవడో ఒకడో ఏమో చెడ్డ వాళ్ళకి ఎక్కువ పేరు వస్తుంది, అది వేరే విషయం. నష్టో మోహ స్మృతి లబ్ధ్వ తత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ. ఇక్కడ మీరు కరెక్ట్ మార్గంలో ఉన్నారు అంటే ఇంకా మీకు సందేహము ఉండదు, సందేహాలు ఏమీ ఉండవు. మీరు కరెక్ట్ మార్గంలో వెళ్తున్నారు అన్నదానికి ప్రూఫ్ అది. ఒకడు ఒకటి చెప్తాడు, ఒకడు ఒకటి చెప్తాడు, ఇంకోడు ఇంకోటి చెప్తాడు, ఇంకోడు ఇంకోటి చెప్తాడు. ఒక మతం ఒకలాగా చెప్తుంది, ఇంకో మతం ఇంకోలాగా చెప్తుంది. ఒక గురువు ఒకలాగా చెప్తాడు, ఇంకో గురువు ఒకలాగా చెప్తాడు. ఇందులో పెద్ద గందరగోళాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితంలో యంత్రము మంత్రము తంత్రము అని మూడు ఉన్నాయి. మంత్రము మంత్రాక్షరాలు, యంత్రము ఆ అక్షరాల యొక్క భౌతిక రూపం, స్కూటర్ మంత్రము అక్షరాల కూర్పు. స్కూటర్ ఫిజికల్గా ఉంటుంది కదా, అదేంటి అది? యంత్రము. ఈ రెండింటినీ కలిపేది తంత్రము, టెక్నాలజీ. తంత్రము అంటే టెక్నాలజీ. టెక్నాలజీ కరెక్ట్గా లేకపోతే నువ్వు కిక్ కొట్టినా అది స్టార్ట్ కాదు. ఇది మర్చిపోయి యంత్రాలని పట్టుకుని, రాగిరేఖల్ని బొమ్మల్ని పట్టుకుని వెళ్లాడుతూ ఉంటే మీకు ఆధ్యాత్మిక గురించి ఏమర్థం? దానికి విలువ ఉంది. కంప్యూటర్ని బాగు చేయాలి అంటే మొట్టమొదటి వాడు యంత్రాన్ని తీసుకొస్తాడు. ఎలా 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 టీవీని కానీ దాన్ని కానీ బాగు చేయాలంటే ఒక ప్రింటౌట్ ఉంటుంది, అందులో గీతలు భలే అందంగా ఉంటాయి. టీవీ విప్పు చూస్తే గీతలు అందంగా ఉండవు. గీతలు అంటే ఏంటో తెలుసా? అక్కడ వైర్లు మిర్సి ప్రింటౌట్ యంత్రంలో ప్రింట్ మీద టీవీ చూస్తే భలే ముచ్చటగా ఉంటాయి గీతలన్నీ, వైర్లన్నీ. విప్పి చూడండి, లోపల బూజు కూడా ఉంటుంది, మట్టి కూడా ఉంటుంది. యంత్రాలని అలా ఉపయోగించుకోవాలి. నిత్య జీవితంలో ఆ యంత్రం అలా ఉపయోగపడుతుంది అంటే దానికి ఏం కావాలి? మీకు తంత్రము కావాలి. అందుకే గాయత్రి మహావిజ్ఞానంలో మొత్తము రెండో భాగము గాయత్రి తంత్రము గురించి చెప్పారు గురువు గారు, కానీ విప్పి చెప్పలేదు. ఎందుకు? పిచ్చి పిచ్చి పనులు చేస్తారు కనుక. అర్హత ఉన్న వాళ్ళకి 2090 వరకు ఈ తంత్రాన్ని నేను భౌతిక శరీరంతో వచ్చి నేర్పుతాను, నా శరీరం వదిలేశాను అనుకుంటున్నారు మీరు, ప్రస్తుతం పక్కన పెట్టాను నేను, కానీ ఎవరైనా ఈ తంత్ర విద్య, ఏ తంత్ర విద్య, గాయత్రి తంత్ర విద్య. గాయత్రికి ఉందంటే అన్నిటికీ ఉంటాయి, రాముడికి ఉంటాయి, లక్ష్మణుడికి ఉంటాయి, సీతకు ఉంటాయి, మర్రి చెట్టుకు ఉంటాయి, దారిలో పోయే పడున్న రాయికి కూడా యంత్రాలు ఉంటాయి, మీకు తెలుసునో తెలీదు. వాటికి కూడా మానవులకు ఉండే అదృష్టం ఉందని మీరు గమనించారు. రాళ్ళకు కూడా మనలాగే ఉంటుంది అదృష్టం. ఒక రాయి రాముడి ఆకారంతో, గాయత్రి మాత ఆకారంతో మనందరి నీరాజనాలు అందుకుంటుంది. అదే రాయి ఓ చోట టాయిల్టైజ్లో ఉంటుంది, టాయిలెట్స్లో ఉంటుంది, కొన్ని మార్గాల్లో పడి ఉంటాయి, కొన్ని కార్ఖానాల్లో పడి ఉంటాయి, కొన్ని రాజభవన్లో పడి ఉంటాయి. చెత్త మీకే కాదు, రాళ్ళకి అలాంటి అదృష్టమే ఉంది కనుక వాటికి యంత్రాలు ఉంటాయి, మనకి తెలియదు. సైంటిస్టులు ఆ యంత్రాన్ని, తంత్రాన్ని కనిపెడుతున్నారు, మంత్రాన్ని కనిపెడుతున్నారు. సైన్స్లో మంత్రాన్ని ఫార్ములా అంటాం. దూరదృష్టికి ఒక ఫార్ములా ఉంది, లెన్స్ గురించి చదివిన వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళకి ఆ ఫోకల్ లెంగ్త్ మీద ఆధారపడిన ఫార్ములా తెలుసు. మంత్రము, యంత్రము, మైక్రోస్కోప్, టెక్నాలజీ, తంత్రము నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు. సినిమాల్లో అయితే వీడు టెలిస్కోప్ పెట్టి పక్క హోటల్స్లో చూస్తూ ఉంటాడు, వాడి ఇష్టం, వాడి తంత్రం అది. ఇంకోడు దూరంగా ఉన్నటువంటి నక్షత్రాన్ని దర్శిస్తూ ఉంటాడు. తంత్రము అంటే అర్థమైంది అది. ఇప్పుడు అంచేత కాగితం ముక్కల మీద యంత్రమంత్ర తంత్రాలు రాసుకుని మీరు ఏదో యంత్ర సాధన చేస్తున్నాను, తంత్ర సాధన చేస్తున్నాను, ఈ సాధన వల్ల ఏమైపోతుందో అంటే ఏమీ అవుతుంది, ఏమైనా జరిగితే మీ భయం వల్ల జరుగుతుంది, దానివల్ల ఏం జరగదు. అందువల్ల ధైర్యంగా ఉన్న వాళ్ళకి యంత్రాలు తంత్రాలు ఏమి పనిచేయవు. కానీ నిజమైన మంత్రము తెలిసి, ఫార్ములా తెలిసి, ఆ యంత్రము ఉంటే, పిస్టల్ ఎలా తయారు చేసే ఫార్ములా తెలిసి, నిజమైన పిస్టల్ వాడి దగ్గర ఉంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఎగిరిపోతావు. కానీ అక్కడ తంత్రం తెలియాలి, గురేసి కొట్టగలగాలి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఎందుకంటే అనేక మంది నన్ను ఈ ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఈ యంత్రం మంచిదా, ఆ యంత్రం మంచిదా అని. అన్ని మంచివే ఉపయోగించుకోగలిగితే మందు కాదు, ఉపయోగించుకోలేకపోతే ఆ కాగితం ముక్కే. కానీ ఆ కాగితం ముక్క లేకపోతే ఆ మెషిన్ ఆన్ చేయలేవు మనం. అంచేత అదే ఇంపార్టెంటే, అది యంత్రం ఇంపార్టెంటే తెలిస్తే, కానీ దానికి మీ మంత్రం తెలియాలి. అందుకే మంత్రశాస్త్రంలో మంత్రానికి దేవతకి తేడా లేదు అని చెప్తారు. ఏం తేడా ఉంటుంది, ఫార్ములా ఉన్నదే కదా యంత్రంగా వస్తుంది, ఇంకా తేడా ఏముంది. తేడా ఉంటే ఫార్ములా తప్పనమాట. ఇది గుర్తుంచుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఆశ్రమము, నారా కోడూరు ఆశ్రమము, రాబోయే 2-3 నెలల్లో ప్రపంచ విఖ్యాతి కాబోతోంది. దేశ విదేశాల నుంచి ఇక్కడ నేర్చుకోవటానికి వస్తారు. ఇక్కడ ఇవే చెప్పబడతాయి తప్ప నువ్వేదో ఆర్తి చేసుకో, ఓ 4 కొబ్బరికాయలు కొట్టేసుకో, ఈ పని జరిగిపోతుంది, ఏమి జరగదు, ఏ ఋషికి జరగలేదు, సాధన చేస్తే ఋషులు అయ్యారు. ఏ డాక్టరు చదవకుండా సాధన చేయకుండా డాక్టర్ అవ్వలే. కానీ డాక్టర్ కావాలంటే ఓ మంది ఇవ్వచ్చు, నయం అయిపోతుంది, అది వేరే విషయం. అంతవరకే మీకు పనిచేస్తుంది, ఆ హెల్ప్ మీరు చేయొచ్చు. కానీ ఋషి అయితే కదా వాడు మంది ఇస్తే పనిచేసేది, డాక్టర్ అయితే కదా వాడి మందు పనిచేస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నారు ఆ డాక్టర్? గాయత్రి తీర్థంలో ఉన్నారు, హరిద్వార్లో ఉన్నారు. వాళ్ళు హిందీలో నేర్పేది స్పెసిఫిక్గా మన వాళ్ళందరినీ కూడా అడిగారు, మీరు నిలబట్టి చేస్తున్నారు, ఇంకా దీన్ని ప్రచ్ఛన్న శాంతికుంజి కార్యకర్తలుగా కాకుండా బయటికే వచ్చేసేయండి, శాంతికుంజి కార్యకర్తలుగా. కానీ ఇది నేర్పండి మనిషి. మొదటిది గుర్తుందా ఏం చెప్పాను? ఇంకా నేను ముగించబోతున్నాను, కానీ ఇదంతా కూడా డీటెయిల్గా మీకు ఇక్కడ యుగశిల్పులు వాళ్ళు వచ్చి చెప్తారు. మీరు ఇదంతా నేర్చుకున్నారు అంటే మిమ్మల్ని పరీక్షించటానికి నేను వస్తాను, చెప్పటానికి రాను. ఇంకా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇక్కడ నేను చెప్పిన ప్రతి క్యాసెట్ జాగ్రత్తగా వినండి, అది ఆచరణలోకి రావాలి, ఆచరణలోకి రావాలి. ఇంకోటి, నా వాళ్ళగా ప్రచ్ఛన్న శాంతికుంజ కార్యకర్తలు బయటకు రండి, గుంటూరు, నంబూరు, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రండి. వచ్చి టైం వేస్ట్ చేయకండి, క్యాసెట్లు వినండి, ఏం చేయాలో నేర్చుకోండి. ముందు కూర్చోవటం దగ్గర నుంచి చెప్పాను, ఎందుకంటే నువ్వు కూర్చున్న స్థితి బట్టి నీ మనస్సు మారుతుంది, మనస్సు మారితే ఫలితాలు మారుతాయి. మీకు తెలియదు, కోపంగా ఉన్నవాడిని మీకు కనుక కూర్చోవటం తెలిస్తే, నుంచోటం తెలిస్తే అసలు మీ ముందు వాడికి కోపం రాదు. నా అనుభవం ఏంటో చెప్తాను. నేను నన్ను చాలా ప్రశ్నలు అడగాలని వస్తారట చాలామంది, వాళ్ళని అడగాలి, అది ఎంత నిజమో నాకు తెలియదు. ఏంటో మాస్టర్, మీ దగ్గరికి వచ్చాక అసలు ఏ ప్రశ్న గుర్తుండదంటే, మరి నాకు తెలియదు నేనేం మంత్రం చేశాను, ఓం అనే మంత్రం ఏం చేయలే. నీకు డౌట్ ఎప్పుడు వస్తుంది, సందేహము, అది జరుగుతుందా జరగదా ఏమవుతుంది అని. కానీ స్థితోస్మి గత సందేహ, అసలు సందేహాలే లేని వాడి దగ్గరికి వెళ్తే ఇంకా నీకేం సందేహం ఉంటుంది. అటువంటి వ్యక్తులను ఇక్కడ తయారు చేయబడతారు మీరు. కానీ ఒక రోజులో కాదు, రెండు రోజుల్లో కాదు, సంవత్సరాలు కూడా అక్కర్లేదు, 6 నెలలు చాలు. ఇది వివేకానంద చెప్పినటువంటి మాట, 6 నెలలు చాలు. కానీ 6 నెలలు కష్టపడి నేర్చుకోవాలి. ఇంజనీరింగ్ అది చదువుతున్నప్పుడు 6 నెలలో చదివేయవచ్చు అంటే రోజుకు 5 నిమిషాలు అయితే అవుతుందా? ఆశ్రమంలోకి వచ్చి క్యాసెట్స్ ముందు ఈ నవరాత్రుల్లో చెప్పింది వినండి. అందులో చెప్పిన ప్రతి మాట కూడా ఆచరణలోకి రావాలి. ఒక క్యాసెట్ అయ్యాక రెండో క్యాసెట్, రెండో క్యాసెట్ అయ్యాక మూడో క్యాసెట్, ఈ చివరి క్యాసెట్లో యోగము పేరుతో ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రమాదాల గురించి హెచ్చరిస్తారు. వాడికి యోగం గురించి అనేక సంస్థలలో నేను చాలా సక్రియమైనటువంటి కార్యకర్తని, వరల్డ్ ఫేమస్ సంస్థలు అంతా కూడా అన్నీ కూడా తప్పు మార్గంలోనే ఉన్నాయి. తప్పు మార్గం అంటే ఏంటి అంటే, నువ్వు ఏది చెప్పాలో అది చెప్పకుండా మిగతాది ఏది చెప్పినా తప్పేగా. ఆంగ్లంలో చెప్తున్నా, వాళ్ళు చెప్తున్న థియరీ తప్పు కాదు, ఆచరణ అసలు ఎక్కడా లేదు, ఎక్కడ ఆచరణ లేదు. అవి రెండు ఇక్కడ కలిపేటటువంటి కేంద్రము